పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాలు. చదువుకుందాం. దయచేసి వాక్యాన్ని చూద్దాము, విందాము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయ్యగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పరిశుద్ధమైన మా తండ్రి, ఇది నీ సజీవమైనటువంటి వాక్యం. మీరే నీ వాక్యంతో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం మా తండ్రి. నీ ఆత్మ సమృద్ధి మా మధ్యలో ఉంచండి. మేమందరం నీ వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాం. నీ వాక్యం మా జీవితంలో కేంద్ర స్థానం కాబట్టి నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మా జీవితాల్ని సరిచేయమని, బలపరచమని, హెచ్చరించమని, ఆదరించమని మీ పాదాలు పట్టుకుని బతిమలాడుకుంటున్నాం. మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాల వరకు మనం చూస్తున్నాము. కంటిన్యూస్ గా నేను తీసుకుంటూనే ఉన్నాను. యాకోబు అయిపోయింది, పేతురు రాసిన పత్రిక స్టార్ట్ చేశాను. అయితే మనం ఈ వచనాలు చాలా స్పష్టంగా మన జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎందుకు అనంటే పేతురు గారు రాసిన ఈ పత్రిక ఎవరికైతే రాస్తున్నాడో 5 ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. చాలా మంది యెరూషలేం నుంచి చెదిరిపోయిన విశ్వాసులు ఉన్నారు. అందులో కొంతమంది అన్యజనులు కూడా ఉండొచ్చు. అయితే వాళ్ళలో అనేక రకరకాల శ్రమలు వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన కారణాన్ని బట్టి యూదుల నుంచి, అన్యజనుల నుంచి శ్రమలు వచ్చాయి. ఎలాంటి శ్రమలు అంటే కొట్టడం, తిట్టడం, వాళ్ళని రిజెక్ట్ చేయటం, స్వార్థ ప్రకటిస్తుంటే ఆపేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వారిని చాలా రకరకాలుగా టార్చర్లు చేయటం, ఉద్యోగాలు ఇవ్వకపోవటమైనా, లేకపోతే రూమ్ రెంట్కి ఇవ్వకపోవటమైనా, ఇవి కామన్గా ఇప్పుడు ఎలాగున్నాయో అప్పుడు ఎందుకంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఉండేవి. కొన్నిసార్లు ఇలాగనే ఉండేవి. అయితే అలాంటప్పుడు వాళ్ళని ఆదరించడానికి ఈ పత్రిక రాశాడు. అందుకనే మొట్టమొదటి అధ్యాయంలో 1-12 వచనాల వరకు ఆయన ఆదరిస్తూ ఉంటాడు. ఆనందించండి దాంట్లో. చాలా మనకు శ్రమలు రావటం యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి అది మంచిది. అది ఏదో వచ్చినట్టు మనం ఫీల్ అయిపోకూడదు. వేరే అధ్యాయంలో రాశాడు అది. అందులో ఆనందించాలి మనం. సేమ్ యాకోబు కూడా అలానే చెప్తాడు, ఇలాంటి పత్రికనే రాశాడు వాళ్ళు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు. కాబట్టి తర్వాత మిగతాదంతా ఆజ్ఞ హెచ్చరికలు అంటే వాళ్ళలో ఉన్న పొరపాట్లను సరిచేస్తూ రాసినటువంటి పత్రిక యాకోబు పత్రికను మనం ధ్యానించినప్పుడు కూడా ఇది పత్రిక వెనకాల ఉంటుంది, అది కూడా అలాంటిది. ముందు సారీ మొట్టమొదటి ఆదరించి తర్వాత అన్ని ఆజ్ఞలు హెచ్చరికల్లాగా చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళలో ఉన్న లోపాలు, వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఎట్లాంటివి, ఎలా ఉన్నారు అనే విషయాలను బట్టి. పేతురు గారు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ, అందుకే రెండో అధ్యాయంలో చాలా స్పష్టంగా విషయాలు ఉన్నాయి. ఏంటంటే ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే ఇవన్నీ వదిలేసేయాలి అని అంటున్నాడు. ప్రభు దయాళుడని రుచి చూస్తే అని అంటే ప్రభు నిజంగా దయాళుడు, ఆయన దయగలిగినటువంటి దేవుడు, ఆయన మన మీద ప్రేమను చూపించాడు, కనికరాన్ని చూపించాడు అని ఎలా రుచి చూస్తాం? అది రక్షణ ద్వారానే కలుగుతుంది. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి ఆయన దయాళుడు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన కనికరం కలిగినటువంటి వాడు, కోపించుచునే వాత్సల్యం చూపించేవాడు అని అర్థం అవుతుంది. మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఆయన యొక్క ఆయన గురించి కొంత కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, కొంత విషయాలు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, కానీ దేవుణ్ణి ఆయన నిజంగా ఆయన దయాళుడని రుచి చూడటం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అనేది కేవలం మారు మనసు పొందిన వాళ్ళకే సాధ్యం, రక్షించబడ్డ వాళ్ళకే సాధ్యం, అది మిగతా వ్యక్తులకు అర్థం కాదు. బయట నుంచి చూసేటప్పుడు భలే కనికరించాడు అని అనుకుంటాం, ఆ కనికరాన్ని టేస్ట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది? ఆ దయాళుడు, ఆయన దయగలిగినటువంటి దయాళుత్వాన్ని కలిగినటువంటి ప్రేమస్వరూపిని ఎప్పుడు తెలుస్తుంది మనకు? బయట నుంచి అంటే మనం రక్షించబడకుండా, పాపాలు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా బయట నుంచి అని బలి రక్తం గార్చాడే, అయ్యో చాలా మంచోడు అని అనుకుంటే కుదరదు. అవును ప్రభా, నేను పాపిని, నా పాపాలని క్షమించు అని పశ్చాత్తాపడే ఆయన అంగీకరిస్తే, ఆయన మీద విశ్వాసం ఉంచితే వెంటనే పాపాలు క్షమించబడతాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలోకి వస్తాడంట, వెంటనే అర్థమైపోతుంది, ఓహో నా పాపాలన్నీ క్షమించబడ్డాయి, నాలోకి ఆనందం వచ్చింది, నాలో దేవుని ఆత్మ ఉన్నాడు, ఎంత కనికరించాడు దేవుడు నన్ను, పాపము నుంచి, శాపము నుంచి, నరకము నుంచి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, వీటన్నిట్లో నుంచి నన్ను విడిపించాడు. అది ఎట్లా విడిపించాడు? ఆయన కనికరము, దయా, కృప చేత విడిపించాడు. అది అది ఆ టేస్ట్, ఆ రుచి, ఆ అనుభవం ఎప్పుడు కలుగుతుంది అంటే అది రక్షణతోనే ఆరంభం అవుతుంది. తర్వాత ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం దేవుణ్ణి, మారు మనసులో ఎదుగుతా ఉన్నా కొద్ది ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం, పరలోకంలో కూడా తెలుసుకుంటూనే ఉంటూ ఉంటాం. కంటిన్యూస్ టెన్స్, అది కంటిన్యూస్ టెన్స్. ఎందుకంటే ఆయన అనంతుడు, అనంతుడైన వాణ్ణి మనం ఎలా తెలుసుకోగలం కంప్లీట్ గా ఒకటే రోజు, కొన్ని సంవత్సరాల్లోనే తెలుసుకుంటూనే ఉంటాం. కాబట్టి ఆయన దయాళుడు అని రుచి చూస్తే మీలో ఇవి ఉండకూడదు కదా, ఉండద్దు, మానేసేయాలన్నీ అని అంటున్నాడు. అంటే ఇది ఎవరికి రాస్తున్నాడు పత్రిక? పత్రిక ఎవరికి రాస్తున్నాడు అంటే అవిశ్వాసులకు రాయట్లేదు, విశ్వాసులకే రాస్తున్నాడు. మారు మనసు ఎవరైతే పొందారో, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళకి రాస్తున్నాడు ఈ పత్రిక. రాస్తూ ఏమంటున్నాడంటే, అంటే ఇంకా సింపుల్ గా, ఇంకా ఏమంటారు, ఈజీగా చెప్పాలంటే, మీరు నిజంగా మారు మనసు పొందితే ఇవన్నీ మానేసేయాలి. మీరు నిజంగా మారు మనసు పొందితే, నిజంగా ప్రభు ప్రేమను మీరు అనుభవిస్తే, ఆయన దయాళుడని మీకు అర్థమైతే, మీ పాపాలన్నీ క్షమించబడ్డాయని నిశ్చేత మీకుంటే, దేవుడు క్షమించిన విధానం, ఆయన చూపించిన దయ మీకు అర్థమైతే, ఇవన్నీ మానేయాల్సిందే, మానేస్తారు అని కూడా అర్థాలు వస్తాయి. ఏం మానేయమంటున్నాడు అని కింద లిస్ట్ ఇచ్చాడు. సమస్తమైన దుష్టత్వం ఒకటి, సమస్తమైన కపటం రెండు, వేషధారణ మూడు, అసూయ నాలుగు, సమస్తమైన దూషణ మాటలు ఐదు. ఐదు విషయాలు చెప్పాడు పేతురు గారు ఈ పత్రికను రాసేటప్పుడు. ఆ పదాలని ఎలా ఉపయోగించాడో నిజంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణది. వాళ్ళు అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, వాళ్ళని ట్రిగ్గర్ చేస్తూనే అక్కడ ఆ పదాన్ని ఏ ఉపయోగించాడు, సమస్తమైన అని. అంటే ఇంకా అందులోకి అన్నీ వచ్చేస్తాయి. ఒక చిన్న పాపం ఏమంటారు, వ్యభిచరించకూడదు అన్నాడు అనుకోండి, మనం వ్యభిచారాన్ని ఫోకస్ చేస్తాం జనరల్గా. కానీ ఆయన ఏమన్నాడంటే, సమస్తమైన దుష్టత్వం, ఆలోచనలు వస్తాయి, తర్వాత క్రియలు వస్తాయి, మాటలు వస్తాయి, అన్నీ అందులోకి వస్తాయి. దుష్టత్వం గురించి స్పెషల్గా పదాన్ని స్టడీ చేస్తే రకరకాల అర్థాలు వస్తాయి. నేను దాంట్లోకి వెళ్ళట్లేదు, కానీ ఆయన ఉపయోగించినప్పుడు, ఆయన మనల్ని హెచ్చరించేటప్పుడు, ఆయన వాక్యాన్ని, ఆయన వాక్యం ద్వారా మనకు దేవుడు చెప్పే విషయాలు ఏంటంటే, అన్ని విషయాల్లో చేస్తున్న పాపం వదిలేసేయాలి, మానేసేయాలి, స్టాప్ ఇట్ అని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మీరు మారు మనసు పొందినోళ్ళుగా. మరలా ఒకసారి బ్యాక్గ్రౌండ్ కొద్దామా, ఏమంటున్నాడంటే అతను, ఆయన ఇది ఎవరికి రాస్తున్నాడు, విశ్వాసులైన వాళ్ళకి రాస్తున్నాడు, మారు మనసు పొందినటువంటి వ్యక్తులకి. ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు, వాస్తవానికి ఏ పరిస్థితి ఉండి పత్రికను రాస్తున్నాడు, వాళ్ళు శ్రమల్లో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మినిస్ట్రీ చేస్తుంటే, సువార్త సేవ చేస్తుంటే, ఆయన కోసం జీవిస్తూ ఉంటే, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమాజం నుంచి, యూదుల నుంచి, అన్యజనుల నుంచి, ఇద్దరు నుంచి ఎదుర్కొన్నారు ఈ యూదులైన విశ్వాసులు, కొంతమంది అన్యజనులు కూడా ఉండొచ్చు. అలా ఎదుర్కొంటున్నప్పుడు ఆదరించాలి, కాని మళ్ళా ఈ విషయాలను ఎందుకు చెప్తున్నాడు, ఆదరించేశాడు ఆల్రెడీ. కానీ అయినప్పటికీ ఎంత శ్రమలున్నా కూడా పాపం చేయడానికి వీల్లేదు, పైన ఆల్రెడీ హెచ్చరించేశాడు. ఎక్కడ అంటే 13వ వచనం నుంచి 24వ వచనం నుంచి, 24వ వచనం వరకు చూస్తే మనకు అర్థమవుతుంది, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండు అని గుర్తు చేస్తున్నాడు. అంటే మీరు శ్రమలున్నా కూడా పాపం చేయడానికి వీల్లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నేను చాలా మినిస్ట్రీ చేస్తున్నాను, చాలా సువార్త ప్రకటించాను, నేను నేనే ఇంట్లో ఒక్క వ్యక్తిని నమ్ముకున్నాను, అంగీకరించాను ప్రభుని, సమాజం నుంచి, ఇంట్లో నుంచి నాకు చాలా శ్రమలు వస్తున్నాయి, మొన్న వల్ల అవ్వట్లేదు అని ఏదైనా పొరపాటుకి మనం ఈల్డ్ అవ్వకూడదు. ఏదైనా పొరపాటుకి చేద్దాంలే, ఇదేమైంది పొరపా, ఇది ఇదంత ఏం లేదులే, నేను ఇంత జీవిస్తున్నాను కదా దేవుని కోసం, ఈ మాత్రం దేవుడు చూసి చూడనట్టు పోతాడులే అని అనుకోవడానికి వీల్లేదు. అంటే శ్రమల్లో ఆనందించమంటున్నాడు, శ్రమలు మంచివని చెప్తున్నాడు. మీరు శ్రమ పడుతున్నారు అది ఇంకా మంచిది, దేవుడు రెట్టింపైన బహుమానాన్ని ఇస్తాడు. అదే టైంలో ఒక హెచ్చరిక ఏం జారీ చేస్తానంటే, మీలో చాలా విషయాలు ఉన్నాయి, ఫస్ట్ అవి మానుకోవాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఆయన పరిశుద్ధుడు. మీరు మంచి పనులే చేస్తున్నారు, కానీ ఇవి కూడా ఉన్నాయి మీలో, మనలో కూడా ఉంటాయా? ఉంటాయి. మనం ఎంత మినిస్ట్రీ చేస్తున్నా కూడా, ఎంత పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతున్నా కూడా, ఎంత మంచి ప్రసంగాలు చెప్పేవాళ్ళైనా సరే, ఎంత పెద్ద భక్తులైనా సరే, అందరిలో లోపాలు బలహీనతలు ఉంటాయి. ఏ మనిషి ఈ భూమి మీద పర్ఫెక్ట్ కాదు అని దేవుని వాక్యమే చెప్తుంది, నేను చెప్పట్లే. ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతామంటే, పరలోకంకి వెళ్ళినప్పుడే, మహిమా శరీరాన్ని ధరించుకున్నప్పుడే, మహిమా శరీరాన్ని మనకిస్తాడు ఆయన. అప్పుడే మనం ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఎగ్జాక్ట్లీగా కనపడతామనంట. అంటే ఆయన స్వభావంలో, ఆయనకి ఏ స్వభావం ఉందో, అంటే మనల్ని మొట్టమొదటిగా తయారు చేసుకున్నప్పుడు ఏ స్వభావంతో తయారు చేస్తాడో అదే స్వభావం మనలో కనిపిస్తుందంట పరలోకంలో కొట్టొచ్చినట్టు. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ కాదు, మనలో అందరిలో లోపాలు ఉన్నాయి. అయితే మనలో మనకు దేవుడు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, మనం దేవుని కోసం ఎంత పరిచర్య చేస్తున్నా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత దేవుని కోసం నిందలు అనుభవిస్తున్నా, అవి మంచివే, వాటికి రివార్డు ఉంది. కానీ నీలో ఉన్న పాపపు సంగతి ఏంటి అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవేంటంటే, పరిశుద్ధతను కాపాడుకోవాలి. నేను సువార్త ప్రకటించేటప్పుడు శ్రమలు వస్తే, ఇంట్లో నుంచి బయట నుంచి శ్రమలు వస్తే, మనం ఎక్కడైనా సాక్ష్యాలు చెప్పి మనల్ని మనం ఆదరించుకొని, నేను చాలా స్ట్రాంగ్ బ్రదర్, నేను దేవునిలో ఎదుగుతున్నా, నేను ప్రభు నన్ను కాపాడుతున్నాడు, నేను దేవుని కోసమే జీవిస్తున్నానని చెప్పినప్పుడు, అదే టైంలో మన జీవితంలో ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. పాపాల్లో బలహీనతల్లో కూరుకుపోయి ఈ మాటలు చెప్పుకుంటే దేవుడు తప్పకుండా హెచ్చరిస్తున్నాడు మనల్ని, ఈ పాపం నీలో ఉంది, మానుకోవాలి. నేను చాలా స్పెషల్ గా ఉండేవాడిని. పరిశుద్ధత అని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, అంటే చాలా ప్రత్యేకంగా ఉండేవాళ్ళు, స్పెషల్ గా ఉండేవాళ్ళు అనే దాని అర్థం. వాస్తవానికి మోరల్ ప్యూరిటీ కూడా వస్తుంది. అంటే మోరల్ ప్యూరిటీ అంటే అంటే అబద్ధాలు ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మంచిగా మాట్లాడి, వీటిని మనం ఏమంటాం, పరిశుద్ధత అంటాం. పాపం చేయకూడదు, పాపం చేయకుండా ఉండటం. వాస్తవానికి అవి కూడా ఇంక్లూడెడే. కానీ ఆ పదానికి అసలు అర్థం ఏంటంటే స్పెషల్గా ఉండటం, సపరేట్గా ఉండటం, సెట్ అపార్ట్. అంటే ఇంకొక విషయం చెప్పాలంటే ఆ పదానికి అర్థం, ఇంకా అలాగే ఇంకెవ్వరు ఉండరంట. అంటే దేవుడు పరిశుద్ధుడు అని అంటే ఆయనలాగా ఇంకొకరు ఎవ్వరు ఉండరు, ఉండలేరు అనంట. మనల్ని పరిశుద్ధులుగా చేశాడంటే, అందుకని ఆయన మనతో హెచ్చరించే మాట ఏంటంటే, పైన నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధునిగా ఉండాలి. అంటే నేను స్పెషల్గా ఉన్నాను కాబట్టి, నేను చాలా ప్రత్యేకంగా జీవిస్తాను కాబట్టి మీరు కూడా అలా ఉండాలి. కానీ ఇవన్నీ మానుకోవాల్సిందే అని ఐదు లిస్ట్ ఇచ్చాడు. ఏంటంటే, ఎప్పుడైనా ఈ వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ను మనసులో పెట్టుకునే మనం ఆలోచిస్తూ ఉండాలి. వీళ్ళు విశ్వాసులు, శ్రమల్లో ఇంత సహిస్తూ దేవుని కోసం జీవిస్తున్నా కూడా ఇలాంటి హెచ్చరికలు వాళ్ళకు వస్తున్నాయి అంటే మనకు కూడా ఇవి. అవేంటంటే, సమస్తమైన దుష్టత్వం. దుష్టత్వం అంటే ఏంటి? అందులోకి అన్నీ వస్తాయి. వాస్తవానికి కొన్ని సెగ్రిగేట్ కూడా చేయొచ్చు. సమస్తమైన కపటం. కపటాలు కూడా రకరకాలుగా, అన్ని రకాల కపటాలు అని అంటున్నాడు. సింపుల్గా ఇంకొక ఏమంటారు, ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలని అంటే, సమస్తమైన కపటం అంటే అన్ని రకాల కపటాలు, అంటే సంఘంలోనైనా సమాజంలోనైనా ఇంట్లోనైనా భార్యతోనైనా భర్తతోనైనా పిల్లలతోనైనా మనం చేసే ఉద్యోగాల్లోనైనా సేవలోనైనా లేకపోతే మన ఆలోచనలోనైనా మన మాటల్లో అన్ని రకరకాలుగా మనలో నుంచి కపటం బయటకు వస్తుంది. కొన్ని చోట్ల బాగానే ఉంటాం మనం, కొన్ని చోట్లకు వచ్చేసరికే కపటంగా ప్రవర్తించే అవకాశాలు వస్తాయి. మన నేచర్ అక్కడ పనిచేస్తుంది. అంటే మరి నేను పరిచర్య చేసే విధానంలో యథార్థంగా ఉన్నానే, భార్యతో యథార్థంగా ఉన్నానే, కానీ బంధువుల దగ్గర చాలా మంది కపటంగా ప్రవర్తిస్తారు. బంధువుల దగ్గర భలే ఉన్నానే, పరిచర్యలో భలే ఉన్నానే, చాలా చోట్ల నేను చాలా యథార్థంగా ఉన్నాను, కానీ చాలా మంది భార్యతో లేదా భర్తతో కపటంగా ప్రవర్తిస్తారు. స్నేహితులతో ఒకవేళ అంటే రకరకాల ఎగ్జాంపుల్స్ ఎందుకు మనం ఆలోచిస్తున్నామనంటే మనం ఒకటే యాంగిల్లో ఆలోచిస్తాం కపటము అని అంటే. అందుకని అర్థం చేసుకోవాలని మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. సపోజ్ మనం పరిచర్య చేసేటప్పుడు కూడా కొంతమంది కపటంగా ఉంటారు. సహోదరులు నాకంటే ఎక్కువ చేస్తున్నాడు అని కపటంగా ప్రవర్తిస్తారు. లోన ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడతారు. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోయాను కొన్ని సంఘటనలు చూస్తే, అరే ఈయన ఇంత మంచిగా మాట్లాడాడు, ఇంత మంచిగా రెస్పెక్ట్ ఇచ్చాడు, చాలా చక్కగా చెప్తున్నాడు, ఏంటి సడన్ గా మళ్ళీ ఇంకా వేరే రకంగా వేరే వాళ్ళకి చెప్పాడంట, అదేదో నాకు చెప్పొచ్చు కదా అని మనం చాలాసార్లు అంటాం. నాతో అన్ని షేర్ చేసుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాడు, అంత మంచిగానే ఉన్నాడు, అదే నా గురించి పోయి వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళ గురించి పోయి వీళ్ళకి చెప్తున్నాడు, లోపల ఒక రకంగా బయట ఒక రకంగా, లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నాడు, అలా వ్యవహరిస్తున్నాడు. చాలా చోట్ల జరుగుతుంది. వాస్తవానికి యథార్థంగా ట్రాన్స్పరెంట్ గా ఉండలేని పరిస్థితులు అన్యులు పక్కకు పెట్టండి. ఇది వాక్యం మన కోసం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తమైన కపటం, అది అన్ని రకాల్లో అన్ని పరిస్థితుల్లో అన్ని ఏరియాల్లో ఉన్న కపటాన్ని విడిచిపెట్టాలి, మానేయాలి అని అంటున్నాడు. ఎందుకంటే మీరు రక్షించబడ్డ వాళ్ళు, ప్రత్యేకించబడిన వాళ్ళు. మూడోది ఏమంటున్నాడు అంటే వేషధారణ. వేషధారణ అంటే హిపోక్రట్స్ అని అంటాం. హిపోక్రట్స్ అనే పదం కూడా ఎలా వచ్చిందంటే, ఈ గ్రీకు దేశంలో నాటకాలు వేసే వాళ్ళని హిపోక్రట్స్ అనేవాళ్ళు. వాస్తవానికి నాటకాలు వేసేవాళ్ళని అంటే, ఇప్పుడు మనం డ్రామాలు వేస్తారు కదా, ఏమంటారు దాన్ని, కథలు. పురాతన కాలంలో ఉండేవి ఇప్పుడు లేవు. మన ముందు ఆ స్టేజ్ మీద నించుని అక్కడ యాక్టింగ్ చేసేవాళ్ళు, రంగు పూసుకొని బట్టలు వేసుకొని అలా చేసేవాళ్ళు కదా, మీకు గుర్తుండొచ్చు. వాళ్ళని ఏమంటారంటే హిపోక్రట్స్ అని అంటారంట. అంటే వాస్తవానికి మంచి పదమే అది. వాస్తవానికి అంటే నాటకాలు వేసేవాళ్ళు అని దాని అర్థం. కానీ అది ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ ఉపయోగించబడుతుంది. ఇప్పుడు ఉపయోగించబడుతుంది ఆ పదం ఏంటంటే, వాళ్ళు చాలా హిపోక్రట్స్, ఆ వ్యక్తి చాలా హిపోక్రట్, చాలా వేషధారి. అంటే బయటకి ఏ వేషం వేశాడో వాస్తవానికి ఆ వ్యక్తి అది కాదు, లోన ఇంకొకరు ఉన్నారు. అంటే మనం బయటికి చాలా మంచి వ్యక్తులుగా యాక్టింగ్ చేస్తామంట. �ది అందరిలో ఉంటుందంట. అదేంటి బ్రదర్ అట్లా అన్నారు, అందరి మీద ఎత్తేస్తున్నారు మీరు, ఇది దేవుడు సహించడు అని అంటే మనలో ఉన్న పాప స్వభావం అంట. ఎందుకనంటే మనం ఇంట్లో ఒక రకంగా ఉంటామంట, బయటకు వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటామంట, ఆఫీసుల్లో ఒక రకంగా ఉంటాము, సంఘంలో విపరీతమైన భక్తిని కనపరుస్తాం. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చాం కదా, అంటే ఇంట్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉండదా? ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి లేదా? బజార్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధి అక్కడ లేదా? దేవుని సన్నిధి అన్ని చోట్ల ఉంటది, ఎందుకంటే ఆయన హృదయంలోనే ఉన్నాడు. ఆయన మన హృదయంలో ఎల్లప్పుడూ నివసించడానికి వస్తే, నేను కేవలం మందిరంలో కూర్చున్నప్పుడే దేవుని సన్నిధి ఉందంటే మరేమనాలి? కాబట్టి మనం చాలాసార్లు యాక్టింగ్ చేస్తామంట. సింపుల్గా సింపుల్ పదప్రయోగం ఎందుకు చేస్తానంటే చాలా మందికి అర్థం కావాలని, తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను. టఫ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే బిబ్లికల్ లాంగ్వేజ్ అర్థం కాదని అంతే, అంతే తప్ప ఏదో ఎవరినో కించపరచడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. యాక్టింగ్ చేస్తామంట మనం, నటిస్తామంట బాగా. ఒక ఆయన ఎవరో అన్నారు, అసలు అన్యుల కంటే ఎక్కువగా నటించే వాళ్ళు ఎవరంటే మనమేనంట, క్రైస్తవులమేనంట. ఎందుకనంటే ఎక్కడ జీవించాలో అక్కడ అన్ని జీవించేసి దేవుని మందిరంలోకి వచ్చేసరికి విపరీతమైన భక్తిని కనపరుస్తామంట. సైలెంట్గా ఉండి ఓ పశ్చాత్తాప హృదయంతో ఉన్నట్టు. మార్కెట్లో ఉన్నప్పుడు పశ్చాత్తాప హృదయం మనకి ఎందుకు రాలేదు? ఇంట్లో ఉన్నప్పుడు పశ్చాత్తాప హృదయం ఎందుకు రాలేదు? ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు పాపపు ఆలోచన కానీ పాపపు కొంచెం ఏదైనా పాపం చేస్తే అక్కడే పశ్చాత్తాపడాలి కదా, అక్కడే దేవుని సన్నిధి మనతో ఉంది కదా, అక్కడే దేవుడు మన హృదయంలో అప్పుడే ఉన్నాడు కదా, ఎప్పుడూ ఉంటాడు కదా. వేషధారణ నటన నేర్చుకున్నాం, అందుకని ఏమంటున్నాడంటే సమస్తమైన ఈ వేషధారణ వదిలేసేయాలి, మానేసేయాలి. మీరు వాళ్ళతో ఏమంటున్నాడంటే, పేతురు గారు మీరు పరిచర్య బాగానే చేస్తున్నారు, మీరు యేసుక్రీస్తు ప్రభు కోసం నిందలు అనుభవిస్తున్నారు, మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన దాన్ని బట్టి ఇంట్లో నుంచి బయట నుంచి మీకు ఆటంకాలు ఉన్నాయి, చాలా మంది మిమ్మల్ని కొడుతున్నారు తిడుతున్నారు, అసలు మీకు మంచి రివార్డ్ ఉంటుంది, కానీ మీలో ఈ విషయాలు ఎందుకున్నాయి? మరి ఇవి ఉండకూడదు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కోసం హింసను అనుభవించే వాళ్ళకు కూడా ఇలా ఉంటాయా? ఉంటాయి. ఇలాంటి ఈ పత్రిక అందుకే రాయబడ్డది, మన కోసమే. శ్రమలు ఉన్నా కూడా పరిశుద్ధ జీవితంలో కాంప్రమైజ్ అయ్యే అవకాశమే ఉండకూడదు అని దేవుడు హెచ్చరించడానికి పత్రిక మన కోసం రాయించాడు. శ్రమల్లో కూడా పాపం చేయొచ్చు అంటే అవకాశాలు వస్తాయంట. శ్రమల్లో కూడా పాపం చేస్తామా అంటే అలాంటి పరిస్థితులు మనకు అవకాశాలుగా వచ్చినప్పుడు అక్కడ కూడా మనం దేవుని కోసం నిలబడాలి అనేదే ఈ పత్రిక, ఈ దేవుని వాక్యంలో హెచ్చరిక మనకు. తర్వాత అలాగే మనం చాలా చోట్ల నటిస్తామండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే విషయంలో ఇదే పదంలో మనం చాలాసార్లు మనము మంచోలుగా కనపరుచుకుంటాం. ఈ మాట చెప్పగానే చాలా మందికి చాలా మంది అంగీకరించరు. అది ఎక్కడైనా సరే మనం మంచోళ్ళం అనిపించుకోవాలని మనము ప్రయత్నిస్తూ ఉంటాము. ఇది అందరిలో ఉంటుందంట. ఎందుకు అలా మనం మాట్లాడుతున్నాము, ఎందుకు ఇలాంటి ఉపయోగించారు మీరు అనంటే, వాస్తవానికి ఇది మనం ఇలా అనేటప్పుడు మనం రిజెక్ట్ చేస్తాం, కానీ మన జీవితాన్ని మనం లోతుగా ఆలోచిస్తే మనకి అర్థమవుతుందంట. ఒక ఆయన చెప్పాడు. ఎందుకు అనంటే, ఇప్పుడు నా పరువు పోయింది అని అంటాం. ఎవరి పరువు? అయ్యో వాళ్ళు నన్ను ఏమనుకుంటారో అని అంట. అంటే ఎవరి కోసం జీవిస్తున్నాం మనం? వాళ్ళ కోసం, దేవుని కోసం కాదు. అయ్యో నా పరువు పోద్దే, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ దృష్టిలో నా విలువ చాలా గొప్పది అంటే దేవుని దృష్టిలో మరి? వేరే వాళ్ళ కోసం అంటే, ఈయన ముందు నేను మంచోనిగా లేకపోతే, నన్ను మంచోనిగా అర్థం చేసుకోకపోతే, నా వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండదు, స్నేహం ఉండదు, సహవాసం ఉండదు అనేసి చాలా మంచివాళ్ళుగా ఉంటాం. అదే మన పాపం అంతా తెలిస్తే ఒకవేళ చెప్పేస్తామా? చెప్పం. ఎందుకనంటే అది తెలిస్తే నన్ను అలా ఆయన చూడడు. అందుకనే చాలాసార్లు మనం వేషధారులం. అన్ని చోట్ల మనం పరిశీలించుకోవాలి. ఒకటే చోట మనం అనుకుంటాం నేను అట్లా యాక్టింగ్ చేయనే, నేను చాలా యథార్థుని యథార్థవంతురాలనని మనం అనుకుంటాం. కానీ అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మనం డ్రిల్ చేస్తే, అనంటే లోతుగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, మననం చేస్తే భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి దేవుని సన్నిధిలో. ఎందుకనంటే దావీదు అదే మాట అంటాడు, దేవా నన్ను పరిశీలించు, పరిశోధించు, నాది నాకు, నా తప్పులు నాకు అర్థం కావు, నాకు నేను మంచోని అనుకుంటున్నా, కానీ నువ్వు నన్ను పరిశీలించు. సారీ నాకు హిందీలో పదాలు వస్తున్నాయి. ప్రభు ముజే జాంచో ఆప్, జాంచ్ కర్ జాన్లే అని అంటే నన్ను పరిశీలించు, నువ్వు తెలుసుకో. ఎందుకనంటే నీ పరిశీలనలోకి చాలా ఎక్కువ వస్తాయి. ఎందుకనంటే నువ్వు చాలా ఇంకా ఎక్కువ చూస్తావు, కరెక్ట్ గా చూస్తావు, చాలా లోతుగా చూస్తావు, నీకన్నీ తెలుసు. అసూయ, విశ్వాసుల్లో కూడా అసూయ ఉంటుందా? ఉంటది. ఇవి అవిశ్వాసులకు రాసింది కాదు, దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అసూయ మనలో కూడా ఉంటాయి. బ్రదర్ నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. అవకాశాన్ని బట్టి వస్తాయి, అవకాశాన్ని బట్టి వస్తాయి. మనము ఒక ఆయన ఒక మాట అన్నారు, ఏమన్నారంటే మనం చాలాసార్లు పరిశుద్ధంగా ఉంటాము, చాలా నేనేం పాపం చేయట్లేదని మనం అనుకుంటాం, కానీ అవకాశాలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏందో అప్పుడు తెలుస్తుంది మనం ఎవరమో, అసలు నిజమైన వ్యక్తులము అని అన్నాడు ఒక ఆయన. అంటే అవకాశాలు వచ్చేంత వరకే. అవకాశాలు లేనప్పుడు మనం చాలా పవిత్రులు, చాలా క్లీన్ గా ఉన్నాం, నీట్గా ఉన్నామని అనుకుంటాం మనం. అది మన భ్రమ. మన అసలు రూపం ఎప్పుడు బయటపడుతాయి అంటే అవకాశాలు వచ్చినప్పుడు. అసూయ, అసూయ నాలో లేదే. ఎస్, జెలస్, అసూయ అనేది చాలా మందిలో ఉంటుంది. అది ఏ ఏరియా అనేది మనం కనిపెట్టాలి. ఏ సందర్భంలో నేను చేస్తున్నాను, ఏ విషయంలో, ఏ ప్రాంతంలో, ఎవరితోనే నేను అసూయగా ఉంటున్నాను, నా ఆలోచనలు, నా మార్పులు. సంఘంలోనే ఉంటారు, ఒక పిల్లాడికి మార్కులు ఎక్కువ వచ్చాయనుకోండి, ఈ మన సొంత కుర్రాడికి మార్కులు రాలేదు, వాళ్ళేమో చక్కగా చదవరు, అటు ఇటు తిరుగుతాడు, అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ అబ్బాయికి 80% వచ్చింది, మన అబ్బాయి రోజు చదువుతాడు, 50% వచ్చింది, 60, అసలు ఒకేసారి అబ్బాయికి 2 లక్షల జీతం వచ్చింది, మన అబ్బాయికి అసలు ఏ జాబు రాలేదు. అప్పుడు అసలు చాలా ఆశ్చర్యపడిపోతాం. అవసరమైతే అసూయ కూడా వచ్చేస్తుంది మనలోకి, అబ్బాయి వీడికి, ఈ అబ్బాయికి ఏంటి ఇలాగైంది, అసలు ఎలాగైంది అని మనం చాలా ఆశ్చర్యపడిపోయి అసూయలు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అసూయలు రకరకాలుగా ఉంటాయి. అన్ని ఏరియాలు మనం పరిశీలించాలి. సమస్తమైన దూషణ మాటలు మానుకోవాల్సిందే, అసూయ మానేసేయాలి. సమస్త దూషణ మాటలు, ఇది కూడా ఒక మాటను నేను ప్రయోగిస్తున్నాను, క్షమించాలి. విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే అవకాశాలు వచ్చినప్పుడు మన నోరు ఎంత అదిరి పడుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. దయచేసి ప్రియులారా, ఒక పాస్టర్ గారంట, ఆయన చాలా మంచి సేవ చేస్తున్నాడు, ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. ఒకసారి ఆయన మీదకి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వచ్చి చాలా ఇరిటేట్, చాలా భయంకరమైన ఏమంటారు ఇబ్బందులు ఏమంటారు స్ట్రగుల్స్ వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఆ గొడవలు పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయేసరికి ఆయన లోపల నుంచి బూత్ మాటలు వచ్చేసాయి. ఎవరు? పాస్టర్ గారు. ఏంటి పాస్టర్ గారు ఈ మాటలు మాట్లాడిన గొప్ప పరిచయం చేశాడు ఆయన అని అంటే, ఇప్పుడు తెలిసింది పాస్టర్ గారి అసలు రూపం. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం పాప స్వభావంలో ఉన్నాం, మన పాపాలు క్షమించబడ్డాయి, ఈ శరీరంతో మనం పోరాడుతున్నాము. కానీ దూషణ మాటలు మానాల్సిందే, అది మన దేవుణ్ణి లేవు, మనలో కూడా ఉండకూడదు అది. అందుకని ప్రత్యేకత అంటే అదే, అది ఆయనలో లేదు, అది నాలో కూడా ఉండకూడదు. మానేసేయాలి, తీసేసేయాలి. దేవుడు సహాయం చేస్తాడు, ఆత్మదేవుడే మనకు సహాయం చేస్తే తప్ప మన వల్ల కాదు. మన సొంత శక్తితో మనం ఏ పాపాన్ని జయించలేం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాల్సిందే. ఎందుకంటే మన హృదయంలోకి వచ్చింది అందుకైనా, మన హృదయంలోకి వచ్చింది ఎందుకనంటే మనకు సహాయం చేయడానికి, మన బలహీనతలు కనిపెడుతూ మన కోసం ప్రార్థన చేయడానికి, మనల్ని హెచ్చరించడానికి, మనల్ని ఆదరించడానికి ఆయన వచ్చాడు. విశ్వాసుల్లో కూడా, ఇంట్లో కూడా భార్య చాలాసార్లు ఇరిటేషన్ చేసి 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 పీక్ లెవెల్లోకి వెళ్ళి, గొడవలు పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయేసరికి ఓ చేతి లేపి రెండు బూత్ మాటలు అంటారు భార్య భర్తను, సారీ భర్త భార్యను, భార్య భర్తను అనేస్తారు. ఆశ్చర్యపోతారు, మా డాడా ఇలా తిట్టాడు, మా మమ్మీ ఇలా అన్నది, ఇలా అంటుందా అని అంటే, అవును అవకాశం వచ్చింది. ఒకటి అవకాశాలు రావటం ఒకటి. రెండవది, మనలో ఒక పరిస్థితి ఏమొస్తుందంటే విశ్వాసులో పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతాం కదా, కోపంలోనైనా లేకపోతే ఇరిటేషన్లోనైనా దేంట్లోనైనా, అప్పుడు మనం తప్పకుండా కొన్ని తప్పులు పాపాలు చేసే అవకాశాలు వస్తాయి. అప్పుడు వెంటనే చేసేసిన తర్వాత గిల్టీ వస్తుంది, అయ్యో నేను అసలు ఎప్పుడు ఇట్లాంటివి చేయలేదే, నేను అసలు మానేసానే, ఎందుకు ఇలా అన్నాను అనేది. మానేసేయాలి. మరి అలాంటప్పుడు ఎలా సార్? అందుకనే మనం అన్ని పరిస్థితుల్లో పరీక్షించబడతాము. అన్ని పరిస్థితుల్లో అంటే చాలా ఆనందంగా ఉన్నప్పుడు మనం ఏం చేయం, చాలా అందరితో హాయ్ మీరు చాలా బాగున్నారా, ప్రైజ్ లాడండి, మీరు చక్కగా ఉన్నారా, ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి, చాలా చక్కగా బోన్ చేస్తాం. అప్పుడు ఎవరైనా పాపం చేస్తారు, లేకపోతే ఎవరైనా బూతులు తిడతారా, తిట్టరు కదా. అదే ఒకవేళ అదే టైంలో గొడవలు అయ్యి ఎవరైనా ఒకరినొకరు తిట్టుకోవటం, అసూయలు పెంచుకొని చాలా అవమానపరిచి ఏమంటారు మన మధ్యలో ఏమంటారు విశ్వాస ఘాతకం అని అంటే ఏమంటారు దాన్ని, ఇతరుల్ని అవమానపరచడం, నమ్మక ద్రోహం, సారీ ఇప్పుడు వచ్చింది పదం, నమ్మక ద్రోహం చేస్తే అలాంటివి ఇంకా ఎక్కువ అవుతున్నా కొద్ది మనం ఏం చేస్తాం, కోపం పెరిగిపోతుంది వాళ్ళ మీద. ఏమన్నాడు అసలు దేవుడు మనతో? యేసుక్రీస్తు ప్రభువారు శత్రువునైనా ప్రేమించమంటే, ఒక మిత్రుడు మనకు నమ్మక ద్రోహం చేసి మనల్ని అవమానపరిచి ఇంక ఏదేదో బూతులు తిడితే, మనం కూడా హెమరేజ్ అయిపోతే ఇంకేముంది దేవుని వాక్యంలో? దేవుడు మనతో చెప్పినా కూడా మనం ఏం చేస్తున్నాం? మన వల్ల కాదు కొన్నిసార్లు, నేను కూడా మనిషినే, మీరు కూడా మనుషులే, మన వల్ల కాదు. అందుకే దేవుడు మనలోకి వచ్చాడు. కాబట్టి సమస్తమైన దూషణ మాటలు మానాల్సిందే. ఒక ఆయన, ఒక విశ్వాసి, నేను బస్సులో వెళ్తున్నాను హైదరాబాద్లో, అప్పుడు ఆయన మంచి విశ్వాసి, మంచి సంఘస్థుడు, సేవలో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. పాపం ఆయన ఏదో బస్సు దిగుతున్నాడు, ఎవరితో గొడవ అయింది హైదరాబాద్లో, గొడవ అయ్యేటప్పుడు ఈయన దిగుతూ అని అతన్ని బూతులు తిట్టేశాడు. నేను ఆశ్చర్యపోయాను, బస్సులో ఉండి ఆయన నన్ను చూడట్లేదు, ఆయన దిగిపోతుంటూ వాళ్ళు బూతులు తిరుతున్నాడు, గొడవ అయింది ఏదో. నేను ఆశ్చర్యపోయాను, ఈయన ఇలాంటి మాట్లాడతాడా, అరే పలానా అన్ననే అని అనుకున్నా. మానేయాలి. మన అసలు రంగు రూపు ఎప్పుడు బయటకు వస్తుందంటే, పీక్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది. అసలు అందుకనే దేవుడు మనల్ని హెచ్చరించే విషయం ఏంటంటే మానేయాలి. ఎన్ని అవకాశాలు వచ్చినా, ఏ పీక్ లెవెల్లోకి వెళ్ళినా, అన్ని ఏరియాల్లో, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో మనం పరీక్షించబడతాము, ఆ విషయాల్లో మనం నిలబడాల్సిందే. మనం మారు మనసు పొందిన వాళ్ళం అయితే ఇవన్నీ మానేసేయాలి అని అంటున్నాడు. మానేసి ఏం చేయాలి మరి అనంటే, పేతురు గారు ఒక మంచి హెచ్చరిక ఆజ్ఞలాగా ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇవన్నీ మారు మనసు పొంది ఇవన్నీ మానేసేయమన్నారు సార్, మరి ఏం చేయాలి అనంటే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వాళ్ళై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మా ఇంట్లో కూడా ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, చాలా చిన్నవాడు. ఇప్పుడు మేము అనుభవిస్తున్న విషయాలన్నీ, చిన్న పిల్లలు పుట్టగానే కొన్ని నెలల వరకు, ఒకటి రెండు సంవత్సరాల వరకు, స్పెషల్గా చిన్న పిల్లవాళ్ళని చూద్దాం, పుట్టిన తర్వాత వెంటనే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. పాలు ఇచ్చేస్తే తల్లి పాలు పట్టిందనుకోండి, సైలెంట్ అయిపోతాడు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ పాలు పడితే సైలెంట్ అయిపోతాడు. అంటే ఎంత ఈగర్నెస్, ఎక్కడుంటాడు ఆ వ్యక్తి, ఆ చిన్న బాబు పాప తల్లి ఒడిలోనే ఉంటారు. వారికి మూడే మూడు పనులు నాకు తెలిసి, రెండే రెండు పనులు, పాలు తాగటం, ఏమంటారు, టాయిలెట్ చేయటం, అంతే. ఈ రెండే, మూడోది ఏడుపు, ఈ మూడే అంతే. ఈ మూడు తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. అవునా? అవునండి. అయితే ఒకసారి చూద్దాం, తల్లి ఒడులేని ఉండి ఎప్పుడు పాలు పాలు, 5 నిమిషాల తర్వాత, అరగంట తర్వాత, గంట తర్వాత నాకు పాలు కావాలి, పాలు కావాలి, పాలు కావాలి అని ఎంత ఎంతూజియాస్టిక్, ఎంత ఈగర్గా, ఎంత ఆకలితో ఉంటారు పిల్లలు. తల్లి ఒడిలోనే ఉండి పాలే తాగుతూ ఉంటారు. పేతురు గారు ఏమంటున్నారంటే, కొత్త చిన్న పిల్లలు ఎంత ఆకలి ఉంటుంది పాల పట్ల, ఎంత ఆతృత ఉంటుంది. పిల్లోడు అసలు మాకు నిద్ర లేకుండా, అసలు మాకు నిద్రనే పట్టినవాడు, రాత్రంతా అసలు మాకు నిద్ర ఉండదు. మా పిల్లోడు, మాకు ప్రాక్టికల్ జరుగుతుంది ఆల్రెడీ, రాత్రంతా అసలు మాకు నిద్రనే ఉండదు. ఎంత రచ్చరచ్చ ఏడుస్తాడు, ఇప్పుడే పడుకున్నాడు, ఇప్పటిదాకా అసలు మాకు నిద్ర లేదు. మాకు నిజంగా డైరెక్ట్ జరుగుతుంది ఇది. అందుకని ఈ వాక్యం బాగా కనెక్ట్ అయిపోయింది నాకు. అసలు పాల కోసం ఏడుతూనే ఉంటాడు, మళ్ళీ ఒక డబ్బ పెడితే మళ్ళీ ఏడుతూనే ఉంటాడు, మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ పెడుతూనే ఉంటాడు. అబ్బాయి బాబోయ్, ఇంత ఆసక్తి, ఇంత ఆకలి. అయితే ఆయన ఏమంటున్నాడంటే, అట్లా ఉండాలి ఆకలి వాక్యం విషయంలో మనకి. ఈ మానేసిన తర్వాత ఖాళీగా ఉండి చాలా మంది ఏమంటారంటే, బ్రదర్ మేము తాగుడు మానేసిన, అసూయ మానేసిన, చాలా సార్లు దుష్టత్వం కపటం ఏం లేదు బ్రదర్, అంతా బానే ఉంది, ఇప్పుడు బాగా అన్ని మానేసిన అంటే, మానేసి ఏం చేస్తున్నారండి మరి, మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఖాళీగా ఉన్నామండి. లేదు, మానేసిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ఒక విజల్ని క్లీన్ చేసిన తర్వాత, ఒక పాత్రను మురికైన తర్వాత క్లీన్ చేస్తాం, క్లీన్ చేసి ఊరికనే పెడతామా, దాన్ని వాడతాం, పాలు పోసి మళ్ళీ వేడి చేయటము, తర్వాత మంచి విషయాల కోసం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం క్లీన్ చేసాము, క్లీన్ చేయబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము, అవి మానేశాము అని అంటే, మరి ఇంకోటి ఏదో ఆ ఖాళీ స్థలంలో నింపాలి కదా. అదేంటంటే వాక్యము, వాక్యంతో నింపాలి. లేకపోతే మళ్ళీ అటాక్ చేస్తాయి మనలో ప్రతిసారి. ఈ పాపాలు చేయడానికి అవకాశాలు, తర్వాత మిగతా పీక్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు చేసేది ఎందుకంటే, వాక్యం పట్ల ఆకలి తక్కువ. ఎందుకంటే వాక్యంతో నింపుకుంటే ఏ పీక్ లెవెల్లోనైనా గుర్తుకొచ్చేది వాక్యమే, వాక్య సత్యాలే. ఆ వాక్య సత్యాలే మన జీవితానికి ఔషధాలు, మందులు. ఆ వాక్య సత్యాలే మన జీవితాన్ని స్వస్థపరిచే ఔషధాలు. కాబట్టి ఆ వాక్యము అవి పాలలాంటి చిన్నపిల్లడికి పాలు ఎంత ఆకలి ఎంత ఆతృతతో తాగుతాడో మనం అంత ఆతృతగా వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధి కోరుకోవాలి. నేను ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, ఎప్పుడు దేవుణ్ణి చూడాలి, ఎప్పుడు దేవునితో మాట్లాడాలి, ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారంగా జీవించాలి, దేవుని మహిమను చూడాలి, ఆయనతో ఆనందంగా నేను గడపాలనే ఆతృత మనలో లేకపోతే, ఆ రకంగా ఆకలి ఉండి అలా దేవుని వాక్యాన్ని చదవకపోతే ఏమవుతుంది? మనకు తెలుసు చిన్న పిల్లోడు అలా ఆతృతగా ఆకలితో ఉన్నప్పుడు మనం పాలు ఇవ్వకపోతే ఒకరోజు ఇవ్వలేదు అనుకో, ఒకరోజు కాదు 2 గంటలు ఇవ్వలేదు అనుకోండి, చాలా వీక్ అయిపోతాడు. ఒక రోజు ఇవ్వలేదు ఇంకా వీక్ అయిపోతాడు. అలా 4-5 రోజులు ఇవ్వకపోతే చిన్నపిల్లడు చనిపోతాడు. అంటే పాలు అంత ఆతృతగా ఉన్నప్పుడు అంత ఆకలి అవుతున్నప్పుడు ఇవ్వకపోతే చచ్చిపోతారు. మన జీవితంలో కూడా అది నిజంగా అలాగే జరుగుతుంది అని పేతురు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అలా ఆతృతగా మీరు దేవుని వాక్యాన్ని ఆయన సన్నిధిని కోరుకోవాలి, అప్పుడు మనం రక్షణలో ఇంకా ఎదుగుతూనే ఉంటామంట. ఆధ్యాత్మికమైన జీవితంలో ఆత్మీయంగా దేవునికి ఇంకా అతి సమీపంగా వస్తామంట, ఇంకా ఎదుగుతూనే ఉంటాం, అన్ని విషయాల్లో ఫలిస్తామంట. లేకపోతే ఏమవుతుంది? దానికి రివర్స్ ఆలోచిద్దాం. లేకపోతే ఏమవుతుంది? పిల్లోడికి పాలు పట్టలేదు, చచ్చిపోతాడు, వీక్ అయిపోతాడు, మనం కూడా చచ్చిపోతాం, ఆత్మీయంగా వీక్ అయిపోతాం, మళ్ళా ఇలాంటి పాపాలే చేయాల్సి వస్తుంది. సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, ఏమంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేంటి బ్రదర్ వీళ్ళు కొత్త విశ్వాసులా? అవ్వచ్చు, బహుశా ఈ పేతురు వాళ్ళకు రాస్తున్నప్పుడు వీళ్ళు కొత్త విశ్వాసులు అయి ఉండొచ్చు. అయితే అంటే శ్రమలు అనుభవిస్తున్నా కూడా ఇలాంటి వస్తాయా బ్రదర్? అందుకనే వాళ్ళకు చాలా మంచి హెచ్చరిక ఆజ్ఞలాగా ఏం జారీ చేస్తున్నారంటే వాక్యాన్ని బాగా ధ్యానించండి, వాక్యంతో నింపుకోండి, ఇవన్నీ మానేసి. ఎంత విశ్వాసులమైన సేవకులమైన ఎంత పెద్ద పరిచర్య చేస్తున్నా కూడా సహోదరులారా, మనం మనలో లోపాలు బలహీనతలు చాలా ఉంటాయి. అందుకనే దేవుని వాక్యంలో హెచ్చరికలు చాలా మంచివి. హెచ్చరికలు వస్తున్నప్పుడు ప్రసంగికును చూడకూడదు, హెచ్చరికలు వస్తున్నప్పుడు వ్యతిరేకంగా ఆలోచించకూడదు. ఇది దేవుని వాక్యం, దేవుడు నాతో మాట్లాడుతున్నానని హృదయపూర్వకంగా స్వీకరించే వాళ్ళకి దేవుని మహిమ వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి అయితే మనం వాక్యం ఆధ్యాత్మికమైన జీవితంలో రక్షణలో ఎదగాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. నాకు ఒక సహోదరుడు తెలుసు, నేను ఆశ్చర్యపోతాను ఇప్పటికీ. ఒక సహోదరుడు, ఒక అన్న, ఆయనకు ఒక చిన్న బైబిల్ ఉంటుంది, ఇంగ్లీష్ది, ఇంగ్లీష్ పాకెట్ బైబిల్ ఉంటుంది చూసారా. ఆయన బస్టాండ్ లో నిలబడ్డాడు అనుకోండి, టైం వేస్ట్ చేయడు, ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాడు, ఎవరన్నా చూడడానికి వెళ్ళాడు, ఖాళీ టైం దొరికింది, 2-3 ముచ్చట్లు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత వెంటనే అది ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఇందనా ఎటు చదువుతారు, అసలు ఎటు చదువుతారు, మాకు అసలు కాన్సన్ట్రేషన్ మీరు ఎటు చదువుతారు అని అంటే, అసలు అంటే ఆయన చెప్పిన సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను మీకు, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. మస్తు మజా ఉంటుంది భయ్, ఒకసారి చదివి చూడాలన్నాడు. చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా, నువ్వు ఎప్పుడు వదలు, చదువుతూనే ఉండు. ఎక్కడున్నా కూడా ఆయన పట్టుకుని టైం వేస్ట్ చేయకుండా, అంటే ఒకవేళ ఏ ఖాళీ 5 నిమిషాలు దొరికినా ఓపెన్ చేసేస్తాడు బైబిల్ని. ఆయన ఇప్పుడు కూడా అలా చేస్తాడు, ఆశ్చర్యపోతాను నేను. సో కాబట్టి మనం అంత ఆతృతగా ఉండాలి. ఎందుకు అట్లా అని అంటే, మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నామంట. ఇప్పుడు మన ఇల్లు కట్టాలంటే ఏం చేస్తామండి? మనం ఇటుకలు పేరుస్తాం, నీ నాలుగు దిక్కుల ఇటుకలు పేర్చి పేరిస్తే ఒక్కొక్క ఇటుకను పేరిస్తే ఏమవుతుంది? ఒక రూమ్ తయారవుతుంది, అంటే ఒక ఇల్లు లాగా తయారవుతుంది. ఇది ఎగ్జాక్ట్లీగా మన ఆత్మీయ జీవితానికి అప్లై చేశాడు. ఏంటంటే అది అలా ఒక్కొక్క ఇటుక పేర్చి పేర్చి ఒక రూమ్ లాగా ఒక ఇల్లు లాగా తయారు చేస్తాం కదా, గోడలాగా నాలుగు దిక్కుల చేసిన తర్వాత ఒక ఇల్లు తయారవుతుంది కదా. అలాగే మనం దేవుని మందిరంలో మనం ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ఇటుక లాంటి వాళ్ళం, ఒక రాయి లాంటి వాళ్ళం. మన అందరితోనే దేవుని మందిరం కట్టబడుతుంది. అంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, ఈ ఇల్లులో ఈ ఇంటిలో అన్ని ఇటుకలు పేర్చి నాలుగు దిక్కుల గోడలు కట్టేసిన తర్వాత రూమ్ ఎట్లా తయారైందో, అందులో ఇటుకలు లేకపోతే అది కంప్లీట్ అవుతుందా ఇల్లు? అవలేదు. అలాగే మనం అందరం మారుమనసు పొందిన వ్యక్తులం అందరం కలిస్తేనే దేవుని మందిరం అంట. అది ఆత్మ సంబంధమైన మందిరం. మనం సంఘానికి వెళ్ళేటప్పుడు ఆ నాలుగు గోడలు చూసి, అది కాదు చర్చ్ అంటే, అది కాదు సంఘం అంటే. సంఘం అంటే ఏంటిదంటే, ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఏంటంటే ఆ నాలుగు గోడలు కాదు, అది ఏంటంటే అది మనమే. ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరినీ, అంటే మనం ఎవరైనా సరే నిజంగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా దేవుని మందిరం అట. దేవుని మందిరం అంటే అందరూ ఒక్కొక్క ఇటుకలంట, ఆ ఇటుకలందరి పేరిస్తే ఏమవుతుందంట? ఒక మందిరము. అంటే మనల్ని ఒక మందిరంగా చూస్తారంట. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం బలియాగంగా అర్పించినాడట దేవుడు. అయితే అప్పుడు ఆయనకు చాలా మంచిగా అనిపించిందంట. కానీ ఈ లోకస్తులు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు, ఆ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు ఆయన్ని చాలా ఏం చేశారు, చాలా చులకనగా చూసి ఆయన్ని రిజెక్ట్ చేశారు. మనుషుల చేత విసర్జింపబడ్డాడు ఆయన. కానీ దేవుని దృష్టికి హెచ్చించబడినటువంటి సజీవమైనటువంటి రాయి, అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి పేరు, అది సజీవమైన రాయి అని పెట్టాడు. దాని అర్థం ఆయన్నే రిజెక్ట్ చేశారు, ఆయన విసర్జించేశారు. కానీ మరలా దేవుని దృష్టిలో ఆయన అమూల్యమైన వాడు. కాబట్టి మనము ఏంటంటే అట్లా ఆత్మ సంబంధంగా మందిరంగా కట్టబడుతున్నాము. అయితే మరి పురాతన కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో మనం బలు ఎట్లా అర్పించేవాళ్ళు? గొర్రెల్ని, మేకల్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు కూడా బలు అర్పించాలి మీరు. ఎట్లా అని అంటే, ఇవి ఆత్మ సంబంధమైన బలులు. అప్పుడు ఎవరు అర్పించేవాళ్ళు బలులు? అప్పుడు బలులు ఏంటి, మేకలు, గొర్రెలు, ఇంకా తీసుకొచ్చేవాళ్ళు. ఎవరు అర్పించేవాళ్ళు? యాజకులు. ఇప్పుడు యాజకులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు నామంలో మారుమనసు పొందిన వాళ్ళందరూ యాజకులే. అంటే డైరెక్ట్ గా మనం దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ యాక్సిస్ ఉంది, ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా వాక్యం చదవచ్చు, ఆరాధన చేయొచ్చు, ఆయనకు లోబడచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, మధ్యవర్తి అవసరం లేదు. రెండవది, అందుకని మనం యాజకులుగా తయారు చేశాడు మనల్ని. రెండవది ఏంటంట, మనం మందిరం అంట. మూడవది ఏంటంటే, అందులో బలు అర్పించాలి కదా. ఆయన గొర్రెలను అర్పించాడు, మేకలను అర్పించాడు ఆ యాజకుడు. మరి మనం యాజకులమైతే మనమేం అర్పించాలి అని అంటే, ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించి దేవునికి అనుకూలంగా గ్రహణయోగ్యంగా చేయాలనంటే ప్రార్థన, వాక్యం, ఆరాధన, దేవుని సన్నిధి, దేవుని వాక్యానికి లోబడటం, ఇవే ఆత్మ సంబంధమైన బలులు. అప్పుడు బలులు అడిగాడు, కానీ హృదయం కూడా అడిగాడు. ఇప్పుడైతే ఆ బలులు లేవు. ఆ బలులని ఆత్మ సంబంధమైన బలులని ఎందుకన్నాడంటే, ఇక్కడ మీరు మందిరంగా కట్టబడుతున్నారు, మీరే యాజకులు, మీరే ఆత్మ సంబంధమైన బలులు ఇవ్వాలి. అది దేవునికి యోగ్యమయ్యేటట్లు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఇవ్వాలి. అవేంటంటే ప్రార్థన. మీరు డైరెక్ట్ గా ప్రార్థన చేయొచ్చు, ఇప్పుడు ఆరాధన చేయొచ్చు, వాక్యాన్ని ధ్యానించవచ్చు, వాక్యానికి లోబడచ్చు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతా ఉంటే, ఆత్మ సంబంధమైన బలులు అందులో అర్పిస్తున్నామా, దేవునికి అంగీకారంగా ఉండేటట్లు, అంటే మన ప్రార్థన, మన వాక్యం, మన ఆరాధన, మన వాక్యానికి లోబట్టం దేవునికి ఇష్టంగా ఉండాలంట. అది యేసుక్రీస్తు ద్వారా మనం చేస్తూ ఉంటామన్నీ. కాబట్టి మనం ఇవన్నీ మానేసామా? మానేయాల్సినవి. మనం నిజంగా మారుమనసు పొందితే మానేసేయాలి. చిన్నపిల్లల్లాగా వాక్యానికి అతుక్కుపోవాలి. దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి. వాళ్ళము మనం ఉన్నామా? మన జీవితాన్ని పరిశీలించుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. క్షమించాలి, నేను 6 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను.